యోహాన్ సువార్త 14వ అధ్యాయము. యోహాన్ సువార్త 16వ అధ్యాయము 7వ వచనాన్ని చదువుకుందాం. అయితే నేను మీతో సత్యం చెప్తున్నాను, నేను వెళ్ళిపోవటం వలన మీకు ప్రయోజనకరం. నేను వెళ్ళని ఎడల ఆదరణకర్త మీ వద్దకు రాడు. నేను వెళ్ళిన ఎడల ఆయనను మీ వద్దకు పంపుతును. ఆయన వచ్చి పాపమును గూర్చి, నీతిని గూర్చి, తీర్పును గూర్చి లోకమును ఒప్పు పని చేయను. ఒక మాట ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన తండ్రి, రామ కలిగిన దేవా, సర్వాధికారి అయిన ప్రభు, మహిమ కలిగిన రాజా, నీకు వందనాలు, కృతజ్ఞత, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నా. మీ మంచితనానికి స్తోత్రాలు, మీ నామకత్వానికి స్తోత్రాలు చెల్లిస్తున్నా. తెరిచిన శ్రేష్టమైన ఈ దినమును బట్టి మీకు వందనాలు. మా ప్రభు మీకు వందనాలు. మిమ్మల్ని స్తుతిస్తున్నా. హృదయకాలం మమ్మల్ని ఆరాధన నడిపిస్తూ ఉన్న మా ప్రియులు విశాఖపట్నం సహవాసాన్ని బట్టి మీకు వందనాలు. మాకు ఇచ్చిన జీవం బట్టి, సమస్తాన్ని బట్టి మిమ్మల్ని స్తుతిస్తున్నాం. ప్రతి దినం 3 పూట్ల మీ పాదాల వద్దకు వచ్చే వీరిచ్చారు. వాక్యాన్ని ప్రభువా, రోజు మీరు మాట్లాడుతున్నారు. మరొకసారి మీరు మాట్లాడమని వేడుకుంటున్నారు. వచ్చిన వారందరిని బట్టి మీకు స్తోత్రాలు. సమయాన్ని ఆశీర్వాదకరంగా మీరు మార్చండి. ప్రభు మీకు వందనాలు. ముందున్న బల్ల సహవాసాన్ని కూడా మీరు దీవెనకరంగా మీరు మార్చండి. ప్రభు మిమ్మల్ని స్తుతిస్తూ మమ్మల్ని మీ కాపుదలకు అప్పగించుకుంటూ మాతో మాట్లాడమని వేడుకుంటూ యేసుక్రీస్తు ప్రభు పరిశుద్ధ నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. ప్రభువైన పిల్లరా, అందరికి యేసుక్రీస్తు ప్రభు వారి శ్రేష్టమైన నామంలో నేను నాకు తెలియజేస్తా ఉన్నాను. మనం ఈ సంవత్సరం ప్రత్యేక రీతిలో ప్రభు యెషయా గ్రంథం 44వ అధ్యాయం 5వ వచనం నుంచి మనకి ఇవ్వబడ్డ వాగ్దానం, మీ సంతానం మీద నా ఆత్మను కుమ్మరిస్తాను అన్నారు. భక్తిగల వాణి మీద నీళ్లను, ఎండిన భూమి మీద ప్రవాహ జలం కుమరిస్తానన్నారు. కాబట్టి పరిశుద్ధాత్మ దేవుని గూర్చిన వాగ్దానం మనకే కాదు, సర్వలోకానికే ఆయన వాగ్దానం చేయబడ్డాడు. ఇది ఎంత ప్రాముఖ్యమైన సత్యం అంటే, ఇక్కడ యేసుక్రీస్తు ప్రభు మాట్లాడుతున్న మాట కూడా అదే లైన్, యోహాన్ సువార్త 16వ అధ్యాయంలో ఆయన మాట్లాడుతున్న మాట కూడా అదే 7వ వచనం. ఆదరణకర్తను మీ వద్దకు పంపుదును అన్నాడు. నేను వెళ్ళిపోవడం వలన మీకు ప్రయోజనకరము. నేను వెళ్ళని ఎడల ఆదరణకర్త మీ వద్దకు రాడు. నేను వెళ్ళిన ఎడల ఆయన మీ వద్దకు పంపుదను. పరిశుద్ధాత్మ దేవుడు ఆదరణకర్తగా యేసుక్రీస్తు ప్రభు మాట్లాడుతున్నారు. కాబట్టి క్రైస్తవ సమాజంలో మోస్ట్లీ నెగ్లెక్టెడ్ టాపిక్, నెగ్లెక్టెడ్ డాక్ట్రిన్ అండ్ రాంగ్ మిస్ఇంటర్ప్రిటెడ్ డాక్టర్ గా పరిశుద్ధాత్మ దేవుని కోసం మనం వింటున్నాం. ఆయన్ని అపార్థం చేసుకున్నారు, ఆయన్ని అర్థం చేసుకోవట్లేదు, ఆయన అవసరతను కూడా అంతగా అర్థం చేసుకోవట్లేదు. తండ్రి గురించి ఎక్కువగానే వింటాం, కుమారుని గురించి కూడా ఎక్కువగానే వింటాం. పరిశుద్ధాత్మ దేవుని గురించి ఆత్మ అనగానే ఆయన్ని ఒక పర్సన్ గా కాక ఒక వాయువుగానో, ఒక వాయువుగానో, లేకపోతే ఒక శక్తిగాను మాత్రమే చూస్తున్న పరిస్థితులు ఉన్నాయి. అయితే మనం బైబిల్ గ్రంథంలో పరిశుద్ధాత్మ దేవుని యొక్క పాత్ర, ద రోల్ ఆఫ్ హోలీ స్పిరిట్, మనం కన్స్ట్రక్టివ్ గా ఈ సంవత్సరం నా ఆశ ఏంటంటే పరిశుద్ధాత్మ దేవుని కొరకు గతంలో ధ్యానం చేసాం, కానీ ఈ సంవత్సరం వాగ్దానం ఉంది కాబట్టి కన్స్ట్రక్టివ్ గా స్టడీ జరగాలి. సాతాను గురించి చాలా విషయాలు ధ్యానం చేయడానికి ప్రభు సహాయం చేశారు. ఆల్మోస్ట్ ఒక సంవత్సరం కాలం పాటు మనం స్టడీ చేసాం. అలాగే దేవుని పేర్లు గురించి చక్కటి స్టడీ జరిగింది. దేవుని నేచర్ గురించి, గుణగణాలు గురించి స్టడీ ప్రారంభించాం. అట్లాగే పరిశుద్ధాత్మ దేవుని గురించిన ఒక కన్స్ట్రక్టివ్ స్టడీ జరగాలని ఆశ కలిగి ఉన్నాను. దయచేసి సపరేట్ నోట్స్ పెట్టుకొని మీరు పరిశుద్ధాత్మ దేవుని కొరకు మీరు స్టడీ చేయడం మంచిది. నేను ఈ సంవత్సరం ఆయన గురించిన పూర్తి అవగాహనలోకి రావాలనుకుంటున్నాను, సహవాసాన్ని కూడా కల్పించాలని ఆశపడతా ఉన్నా. అందులో భాగంగా పరిశుద్ధాత్మ దేవుణ్ణి అర్థం చేసుకోవడానికి, ఇది పరిశుద్ధాత్మ దేవుడు అనడం కూడా అంగీకరించలేని పరిస్థితులు దేవుడు అనొచ్చా అన్న భావన కూడా తెలియక చాలా మందికి ఉంది. నేను కొన్నాళ్ళు అభిప్రాయ భేదాలతో ఉన్నవాడిని. ఒక మాటలో చెప్పాలంటే నా వ్యక్తిగత జీవితం కానీ లేకపోతే ఈ ఎస్ఎఫ్జే పరిచర్ కానీ కేవలం పరిశుద్ధాత్మ దేవుని గురించిన అవగాహన, అభిషేకం, నింపుదల ఆ అనుభవాల్లోకి వచ్చిన తర్వాతే ప్రారంభించబడ్డాయి. ఈ పరిచయం కొనసాగుతుందని మాత్రం జ్ఞాపకం చేయగలను. పరిశుద్ధాత్మ దేవుడి గురించి మనం పండితులు ఏమంటారంటే, పాత నిబంధన గ్రంథంలో 36 పుస్తకాలు, సుమారు 23 పుస్తకాలు పరిశుద్ధాత్మ దేవుని యొక్క ప్రస్తావన ఉంది. 23 పుస్తకాల్లో ప్రస్తావన ఉంది. 88 సార్లు ఆయన గురించిన వాక్యాలు మనం చూస్తాం. ఎంత ప్రారంభం నుంచి ఆయన గురించిన ప్రస్తావన పాత నిబంధన గ్రంథంలో చూస్తామంటే, ఆది కాండం మొదటి అధ్యాయము మొదటి వచనం, రెండవ వచనంలో, మొదటి వచనంలో మనం చదివే మాట, ఆది యందు దేవుడు భూమి ఆకాశాలను సృజించెను. రెండవ మాట, దేవుని ఆత్మ జలములపైన అల్లాడుచుండెను. మొదటి వచనంలో దేవుడు అన్న మాట దగ్గర ఎలోహిం అన్న పదాన్ని వాడారు. ఎలోహిం అన్న పదం ప్లూరల్ వర్డ్. దేవుడు అంటే మనం గాడ్ ఈజ్ వన్ అని స్టడీ చేస్తున్నాం. అద్వితీయ దేవుడు అన్న విషయాన్ని స్టడీ చేసాం కూడా. ఒక్క దేవుడు, నేను తప్ప వేరొక దేవుడు ఉండకూడదు అన్నాడు. ఒక దేవుడు కానీ 3 పర్సనాలిటీస్ ఉన్నాయి. ఒకే దేవుడు, ఒకే గాడ్ హెడ్షిప్, 3 వ్యక్తులు. దేవుడు, బైబిల్ దేవుడు ఒక దైవంగా 3 వ్యక్తులుగా పేరుపరచబడ్డాడు. అందులో ఎలోహిం ప్లూరల్ వర్డ్. రెండో మాట, ఆ దేవుడిలో దేవుని ఆత్మ థర్డ్ క్యారెక్టర్, థర్డ్ పర్సనాలిటీ, గాడ్ హెడ్షిప్ లో థర్డ్ పర్సనాలిటీ. దేవుని ఆత్మ క్రియేషన్ అంతటి మీద ఓవరింగ్ చేస్తున్నట్లుగా, సూపర్వైజింగ్ చేస్తున్నట్లుగా, క్రియేషన్ లో ఆయన ఉన్నట్లుగానే బిగినింగ్ వర్సెస్ లోనే ఆయన గురించిన ప్రస్తావన మనం చూస్తూ ఉన్నాం. 51వ కీర్తన 11వ వచనంలో కీర్తనకారుడు ప్రార్థన చేస్తున్నాడు. ఆయన పశ్చాత్తాపంతో తాను చేసిన పాపాన్ని బహిరంగంగా ఒప్పుకుంటూ ఆత్మ దేవుని కొరకు ఎట్లాగా అర్తనాదాలు పెడుతున్నాడంటే 51వ కీర్తన 11వ వచనం. నీ సన్నిధి నుండి నన్ను త్రోసివేయకుము, నీ పరిశుద్ధాత్మను నా యొక్క నుండి తీసివేయకుము. దేవుని ఆత్మ ఆయన్ని సమయలు ప్రవక్త ద్వారా దావీదు అభిషేకించబడ్డ తర్వాత ఆయన అభిషేక్తుడు దేవుడు ఆయన్ని ఏర్పాటు చేసుకున్నాడు, రాజుగా తీసుకొచ్చాడు. ఇప్పుడు రాజ్యాన్ని తీసేయొద్దు అన్నది కాదు ఆయన వేదన, ప్రాణం తీసేయొద్దు అన్నది కాదు ఆయన వేదన, అది కాదు ఆయన వేదన. ఆయన వేదన దేనికోసం అంటే నీ ఆత్మను నా వద్ద నుంచి తీసివేయొద్దు. 10వ అధ్యాయంలో మనం దేవుడు గింటేశాడు, ఆదామావల్ని నెట్టేశాడు, వాళ్ళ పాప స్వభావాన్ని బట్టి, ఒప్పుకోలేని స్వభావాన్ని బట్టి, తిరుగుబాటు స్వభావాన్ని బట్టి గింటేశాడు ఆయన. 3వ అధ్యాయంలో మాట చూస్తాం, దాన్ని డెత్ అంటాం. తిను దినాన నిశ్చయముగా చచ్చదు అన్న మాట దగ్గర, మరి తిన్నారు కదా చచ్చిపోలేదు కదా అని మనం మాట్లాడితే, డెత్ మనం ఇప్పుడు మాట్లాడుతున్న విధానం వేరు, మన ఫిజికల్ డెత్ కోసం మాట్లాడతాం. బైబిల్ గ్రంథం ఫిజికల్ డెత్ కోసం కాకుండా, సెపరేషన్ కొరకు మాట్లాడుతుంది. దేవుడికి దూరం అవటం, మానవుడు దేవునికి దూరం అవటం. నువ్వు తిన్నావనుకో, నేను పరిశుద్ధుని పాపాన్ని ఒప్పుకోలేను కాబట్టి తింటే నాకు నుంచి దూరం అయిపోతావు, తిని దినాన నిశ్చయముగా చస్తావు అన్నాడు. కాబట్టి సెపరేషన్, దేవుడికి దూరం కావటం, నరకాన్ని 2వ మరణము అంటాం. ప్రకటన గ్రంథం 21వ అధ్యాయం 8వ వచనం, హెల్ ఈజ్ ఏ సెకండ్ డెత్ అని బైబిల్ మాట్లాడింది. ఎందుకు అక్కడ డెత్? పైగా అక్కడేమంటాడు, అగ్ని ఆరదు, తురుగు చావదు. మరి చావు రాదు అని నరకం కోసం బైబిల్ ప్రస్తావిస్తూ దాన్ని మరణం అని ఎట్లా అంటుంది బైబిల్? రోమీలకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 23వ వచనంలో పాపం వల్ల చేతో మరణం. పాపం వల్ల మరణం ఏంటి? 61వ అధ్యాయం యెషయా గ్రంథంలో మీకు మీ దేవునికి మధ్య మీ పాపాలు అడ్డుగా వచ్చాయి, ఆయన ముఖాన్ని మరుగుపరిచాయి. ఆయనకి మీకు పాపాలు అడ్డుగా వచ్చి సెపరేషన్ వచ్చేసింది. నరకంలో దేవుడు ఉండడు, నరకానికి వెళ్ళిన వాడు దేవుణ్ణి కలుసుకోడు. దట్ ఈజ్ ఎటర్నల్ సెపరేషన్. ఎప్పటికీ ఎన్నటెన్నటికీ మానవుడు దేవుణ్ణి కలుసుకోబోడు. ఆదికాండ 3వ అధ్యాయం పెద్ద వేదన, దేవునికి దూరం అయిపోయారు. అప్పుడు అర్థం కాల, ఆ తర్వాత అర్థమైంది వాళ్ళ పరిస్థితి. మనకు అర్థమైంది ఎందుకు మన కరం ఎట్లా గాలిపోయింది, ఈ కష్టాలు ఈ బాధలు ఇవన్నీ ఎందుకు వస్తున్నాయి అన్న మాట దగ్గర, దేవుడు లేడు, దేవుడితో మనం లేము, దేవునికి సెపరేట్ అయిపోయాము, దేవుని సన్నిధి నుంచి నెట్టివేయబడ్డాము. రేపు నరకంలో నరకానికి వెళ్తే మాత్రం నవ్వర్, ఇంకెప్పటికి దేవుణ్ణి కలుసుకోబోము, చూడబోము. ఆయన జాలి, ఆయన ప్రేమ, ఆయన కనికరం ఎట్టి పరిస్థితుల్లోనూ మనకి మనం పొందుకోలేము. ఇంకెప్పటికి దేవుడు మన దర్శించడు. ఇంకంతకంటే మాటల్లో వర్ణించలేని వేదన. అంతకంటే ఆ పనిష్మెంట్ ఇంకేముండదు. దేవుణ్ణి ఇంకెప్పటికీ చూడదు, దేవుని సన్నిధి ఇంకెప్పటికీ దొరకదు. ఇప్పుడు భూమి మీద ఏ పరిస్థితిలో ఉన్నారో ఎరగను, ఏ పరిస్థితులు ఉన్నా ఎరగను. భర్త మోసం చేయడం, పెళ్లి కాకపోవటం, పిల్లలు పుట్టకపోవటం, లేకపోతే ఏదో ఒకటి శాపగ్రస్తమైన జీవితం, సంపూర్ణత ఉండదు, చాలు ఈ జీవితానికి అనుకోవడానికి అవదు, ఇదేమి సంపూర్ణత కాదు. కానీ మనకు ఒక నిరీక్షణ ఉంది, ఇవన్నీ మారుతాయి, సమస్తము నూతనముగా చేయబడతాయి. శరీరం మహిమా శరీరం అయిపోతుంది, ఆయుష్కాలం అనంతమైన ఆయుష్కాలంగా మనం పొందుకోబోతున్నాం, దుఃఖం ఉండదు, వేదన ఉండదు, ఎండ దెబ్బ కూడా తగలదు. గొప్ప నిరీక్షణ కలిగించే మాటలు ప్రకటన గ్రంథం 7వ అధ్యాయంలోను 21వ అధ్యాయంలోను మనం చదువుకుంటాం. కాబట్టి ఇప్పుడు పరిస్థితి ఎలాగున్నా ఇది వేద్దాం, ఇప్పుడు పరిస్థితి ఎలాగున్నా లైఫ్ గడిపేద్దాం. మనకు ఒక నిరీక్షణ ఉంది కాబట్టి నల్లగా ఉన్నావా దానికోసం బాధపడేది ఏమీ లేదు, పొట్టిగా ఉన్నారా దానికోసం బాధపడేది ఏమీ లేదు, భర్త తాగుబోతా దానికోసం కూడా బాధపడేది ఏమీ లేదు. సంపూర్ణత అన్నది లేదు, సంపూర్ణత అన్నది లేదు. నిన్న ఒక సిస్టర్తో మాట్లాడుతున్నాను, ఇద్దరు సిస్టర్తో, ఒక ఆవిడ నాకు ఫోన్ చేసింది, ఇంకొక ఆవిడ నేనే ఫోన్ చేశాను. రీసెంట్ గా ఆవిడకి ఆపరేషన్ అయ్యింది, ఎట్లా ఉందో మాట్లాడాలని చెప్పి చేశారు. చాలా బాధపడుతుంది, చాలా బాధపడుతుంది, ఫిజియోథెరపీ చేయించుకోవడం చాలా కష్టంగా ఉందయ్యా అంటుంది. రెండు మోకాళ్ళకి ఆపరేషన్ చేశారు. అంతకుముందు పరిస్థితి ఏంటంటే నడవలేకపోతున్నానయ్యా అని బాధపడేది, అప్పుడు బాధే ఇప్పుడు బాధే ఎప్పుడు బాధే. ఇవేవి పరిష్కారాన్ని చూపించలేవు, పరిష్కారాన్ని చూపించలేవు. మనకు ఒక నిరీక్షణ ఉంది, సమస్తము నూతనమైనవిగా చేయబడతాయి. ఇంకొక ఆవిడ అంటుంది, నా భర్త నన్ను మోసం చేస్తున్నాడు, వేరొక అమ్మాయితో తిరుగుతున్నాడు, పట్టుకోవాలి, ఎట్లా పట్టుకోవాలి చెప్పండి అంటుంది. పట్టుకుని ఏం చేస్తావు, పట్టుకుని ఏం చేస్తావు, మార్చేస్తావా, మారిపోతాడా, దేవుని భయం లేకపోతే ఎట్లా మారుతాడు. ఇంకా భర్త మోసం చేస్తున్నాడు అన్న పరిస్థితి ఎట్లా ఉంటుంది, రోజూ బాధ, రోజూ బాధ. సమస్తము నూతనమైనవిగా చేయబడతాయి. వి హ్యావ్ ఏ బ్లెస్డ్ హోప్, వి హ్యావ్ ఏ బ్లెస్డ్ హోప్. అన్ని మారుతాయి. ఆ నిరీక్షణ ఉంది, కానీ నరకానికి వెళ్తే మాత్రం ఆ ఆప్షన్ మన చేతిలో ఉంది. దిద్దుకోవడం, సిద్ధపడ్డం, ఆశపడ్డం, ఆయన చెప్పినట్టుగా నడవటం, ట్రైన్ అప్ అవటం, ఏం వద్దన్నాడో వదిలేద్దాం, ఏం ఏమన్నాడో కౌగులించుకుందాం. అలా సిద్ధపడాలి. ఇక నరకానికి పోతే ఇక సిద్ధపాటు లేదు, దిద్దుబాటు లేదు, సువార్త లేదు, బోధ లేదు, అయిపోయింది, కర్మ కాలిపోయింది. అగ్ని ఆరదు, పురుగు చారదు. వాడు ముఖం చూస్తే చాలు బతకాలనిపించదు. ఎవరి ముఖం? సాతాన ముఖం. నరకంలో ఎవరుంటాడు? అడవు అక్కడే ఉంటాడు. వాడితో పాటు ఆపిసాచాలన్నీ అక్కడే ఉంటాయి. అపవాది వాడు దూతలు. ఎంతకాలం? అనంతకాలం. ఎప్పుడు విడుదల వస్తుంది? ఎప్పటికి రాదు. ఎవరైనా చనిపోయారన్న మాట వినగానే వెంటనే నాకు అనిపించేది, పరలోకానికి వెళ్తాడా నరకానికి వెళ్తాడా? నరకానికి వెళ్తేను అమ్మో, మాటల్లో వర్ణించలేని వేదన, గుండెలు బాదుకోవాలి, చంపలు పెరుక్కున్నా గుండెలు బాదుకున్నా ఇక అయిపోయింది, అయిపోయింది. చచ్చిపోయాడు అన్నది కాదు బాధ, చచ్చి నరకానికి వెళ్ళాడు అన్నది మాటల్లో వర్ణించలేని బాధ. చచ్చి నరకానికి వెళ్ళాడు అన్నది మాటల్లో వర్ణించలేని బాధ. యుగ యుగాలు. కానీ సువార్త ఏం చెప్తుందంటే, యోహాను సువార్త 3:16, దేవుడు మనల్ని ఎంతో ప్రేమించాడు. అంత ప్రేమించిన దేవుడు మనం ఆయన కలుసుకోవడానికి వెళ్ళడానికి అర్హత లేదు, రెండు ఆయన కలుసుకోవడం కొరకు ఎదురు చూసేవారుగా కూడా లేము. రోమ పత్రికలో 3:11 నుంచి మనం చదివితే, 2:11 నుంచి మనం చదివితే, నీతిమంతుడు లేడు, ఒక్కడూ లేడు, అందరూ పాపం చేశారు, అందరూ ఏకంగా పనికి మాలిన వారైది రోత తొలగిపోయి. ఆ మాట 3:11 3:11 అందరూ దేవుని వెతుకు వాళ్ళు లేడని రాయబడింది అక్కడ. సరే పెద్ద ఆయన బయటకు పోరా అన్నాడు, తప్పు చేశాము, బయటకు పోరా అన్న తర్వాత ఏం చేయాలి? ఇక తిండి తిప్పలు మానేసి ఏడుస్తా కూర్చోవాలి, నాకు దేవుడు కావాలి, నాకు దేవుడు కావాలి, నేను మళ్ళా దేవునితో సంబంధంలోకి వెళ్ళాలి, నన్ను ఏం చేస్తారో తెలియదు, తిరిగి చేర్చుకోండి బాబు, తిరిగి చేర్చుకోండి బాబు అని చెప్పి అక్కడ కూర్చొని ఏడవాలి. అబ్బే, దేవుని వెతికేది లేదు, దేవుని కొరకు ఆలోచించేది లేదు, దేవుని వెతుకువాడు ఎవడునూ లేడు. అందరూ త్రవ తప్పి ఏకముగా పనికి మాలవారైంది. రోజు రోజుకి పాపాలు పెరిగిపోవడం, విపరీతం అయిపోవడం తప్ప నాకు దేవుడు కావాలి, నాకు దేవుడు కావాలి, మా తండ్రి మళ్ళా మా తండ్రిదే నేను వెళ్ళాలి అదేమి లేదు. అది మన పరిస్థితి. 3:16 ఏమంటుందంటే, 3:16 ఏంటంటే, దేవుడు తన కుమారుని పంపించాడు, దేవుడు దిగొచ్చాడు. గాడ్ హెడ్షిప్ లో ఉన్న సెకండ్ పర్సనాలిటీ యేసుక్రీస్తు ప్రభు దిగొచ్చాడు ఎక్కడికి? భూమి మీదకి. నీలాగే శరీరాన్ని ధరించుకొని నీతో మాట్లాడడానికి, నీ పక్షంగా ప్రాయశ్చిత్తం చేయడానికి, పెనాల్టీ కట్టడానికి దేవుడు దిగొచ్చాడు. దాన్ని సువార్తలు ఎట్లా వర్ణిస్తాయంటే, దేవదూత ఎట్లా మాట్లాడతాడు లూకా సువార్త 2:10 ఇదిగో లోకమంతటి కలగబో మహాసంతోషకరమైన సువర్తమానం నేను మీకు తెలియజేస్తున్నాను, ఇదిగో ఎంతకంటే గొప్ప సుదీనం, శుభదీనం, ఇంకేమి లేదు. భూమి మీదకి ఆయన దిగొచ్చాడు, మనిషి దగ్గరికి ఆయన వచ్చాడు, ఆయన తగ్గించుకున్నాడు. దాన్ని సువార్తకులు ఏం రాస్తారు? అరుణోదయము, మనకు అరుణోదయం ఉదయించింది, మరణ ఛాయల్లో ఉన్న వారికి గొప్ప వెలుగు ప్రకాశించింది. ఎంతమంది ప్రవచించారు, ఆ ప్రవచనాలన్నీ నెరవేరు. వచ్చేసాడు దేవుడు, మనిషి దగ్గరికి వచ్చాడు, మనిషికి అందుబాటులోకి వచ్చాడు. చాలా ఆశపడ్డారు యేసుక్రీస్తు ప్రభుని చూసి, చాలా ఆశపడ్డారు. కానీ ప్రవచనాలు, మొదటి రాకడు కొరకు ఉన్న ప్రవచనాలు ఉన్నాయి, రెండవ రాకడు గూర్చిన ప్రవచనాలు ఉన్నాయి. మొదటి రాకడ ప్రవచనాలు ఆయన అభిషక్తి నిర్మూలన చేయబడాలి, ఆయన అభిషక్తి నిర్మూలన చేయబడాలి, ఆయన వధింపబడ్డ గొర్రె పిల్ల మన పాపాల నిమిత్తం ఆయన శిక్షించబడ్డం. యెషయా గ్రంథం 53:5, ప్రకీర్తన గ్రంథం, జకరియ గ్రంథంలో ఆయన ఎముకలు విరగొట్టబడ్డం, బల్లంతో పొరవటం, చేదునివ్వటం, చెరకనివ్వటం, అవన్నీ ఉన్నాయి. ఇప్పుడు మనం అలాంటి డేస్ గుండా ఆ గుడ్ ఫ్రైడేకి వెళ్తున్నాం కదా. డిసప్పాయింట్ చేశాడు యేసుక్రీస్తు ప్రభు, ఒక రకంగా వాళ్ళ ఎక్స్పెక్టేషన్స్ ని డిసప్పాయింట్ చేశాడు. మిలీనియల్ రూలింగ్, 1000 ఏండ్ల పరిపాలన. దావీదు, ఇప్పుడు మనం చదివిన లేఖన భాగం అదే కదా, నీ సంతానంలో ఒక రాజు నీ కుండకు పోడు అని యేసుక్రీస్తు ప్రభు కోసం రాయబడ్డ మాట అక్కడ సొలొమోను కోసం రాయబడ్డట్టుగా మనకు అనిపించినా, మత్తయి సువార్త ప్రారంభ వచనం ఎట్లా పరిచయం చేస్తుంది? అబ్రహాము కుమారుడైన దావీదు కుమారుడగు యేసుక్రీస్తు. యేసు దావీదు కుమారుడు. అదేమో రెండవ రాకడికి సంబంధించిన ప్రవచనం, యుగ యుగాల పరిపాలన సంఘానికి సంబంధించిన ప్రవచనం అది. ఇక రెండవ రాకడలో ఆయన పరిపాలన, ఆయన అధికారం చాలా బాగుంటది. మనం పూర్తిగా సిలువ మరణం దగ్గర మనం కొంతే అర్థం చేసుకున్నాం దేవుణ్ణి. రెండవ రాకడలో సింహాసనాసీనుడైన ప్రభు పరిపాలనలో ఎంత ధన్యకర్మ జీవితాన్ని చూస్తాం. సింహాసనాసీనుడైన ప్రభు పరిపాలన చేయటం, దానికి ముందు సిలువ మరణానికి ఆయన ఆ రూలింగ్ కి మధ్యలో దేవుడు యేసుక్రీస్తు ప్రభు సిలువ మరణం ద్వారా ఆయన తిరిగి మరలా ఆరోహణ అయిపోయి పరలోకానికి వెళ్ళిపోయినా, దేవుడు యేసుక్రీస్తు ప్రభువుని మించిన వాగ్దానం, ఈ పదం కావాలని వాడుతున్నారు, యేసుక్రీస్తు ప్రభువుని మించిన వేరు దేవుడు లోకానికి చేయాలనుకున్నాడు. ఆ మాట ప్రభువే మాట్లాడారు. అదే మన మూల వాక్యం యోహాను సువార్త 16:7. నేను వెళ్ళిపోవటం వలన మీకు ప్రయోజనం, నేను వెళ్తే నీకు ప్రయోజనం, నేను వెళ్ళిపోతే నీకు ప్రయోజనం, నేను వెళ్ళిపోతే మీకు ప్రయోజనం. అదేంటి? ఆయన ఉంటే ప్రయోజనం కదా, ఆయన వెళ్ళిపోతే ప్రయోజనం ఏంటి? పరిశుద్ధాత్మ దేవుని కోసం అర్థమైతే యేసుక్రీస్తు ప్రభు కంటే పరిశుద్ధాత్మ దేవుడు ఎంత ప్రయోజనకరమైన వాడు అర్థమవుతుంది. కారణం, యేసుక్రీస్తు ప్రభు దేవుడుగా రాలా భూమి మీదకి, మానవుడిగా వచ్చాడు. పరిశుద్ధాత్మ దేవుడు మానవుడిగా రాలా, దేవుడిగానే వచ్చాడు. యేసుక్రీస్తు ప్రభు అచ్చంగా మనవంటి వాడు అయ్యాడు, అబ్రహాము సంతాన స్వభావం ధరించుకున్నాడు. లిమిటేషన్స్ ఉన్నాయి ఆయనకి, మరణం ఉంది ఆయనకి, చంపగలిగారు ఆయన్ని. పరిశుద్ధాత్మ దేవుడు మానవుడిగా రావట్లా, దేవుడిగానే ఆయన లోకానికి వాగ్దానం చేయబడ్డు, నేను వెళ్ళిపోతే నీకు ప్రయోజనం, నేను వెళ్ళకపోతే ఆయన రాడు. ఆయన వస్తే నీకు తాడు దొరికేసినట్టే గట్టిగా పట్టుకుంటే చాలు, ఇక చస్తే తేలేది పరలోకంలో. కొంచెం కాలం నమ్మకంగా ఇదితే చక్కగా తండ్రిని చేరుకుంటాం, సొంతింటికి వెళ్ళిపోతాం. ఇంకా నువ్వు చేయాల్సిన పనే లేదు, అంతా ఆయన చేస్తాడు. పాపను గుర్చి ఒప్పింపజేస్తాడు, నీతిని గుర్చి ఒప్పింపజేస్తాడు, తీర్పును గుర్చి ఒప్పింపజేస్తాడు. ఎన్ని చేస్తాడో మనం ఈ స్టడీలో ఆయన ఏం చేస్తాడు? ఒక విశ్వాసికి దేవుడు పరిశుద్ధాత్మ దేవుని యొక్క అభిషేకం, పరిశుద్ధాత్మ దేవుని యొక్క పొందు, పరిశుద్ధాత్మ దేవుని యొక్క వాగ్దానం ఒక బలహీనుడైన విశ్వాసిని ఎంత బలవంతుని చేస్తాడో, ఎంత బలవంతుడిగా ఆయన నిలబెడతాడో మనం చూస్తాం. కాబట్టి ప్రిలరా, కొత్త నిబంధన గ్రంథంలో 264 సార్లు ఆయన గుర్చిన ప్రస్తావన ఉంది. 64 సార్లు ఆయన గుర్చిన ప్రస్తావన ఉంది. సువార్తల్లో 60 ప్రస్తావన ఉంది. ఒక్క అపొస్తల కార్యాల గ్రంథంలో 57 పరిశుద్ధాత్మ దేవుని ప్రస్తావన ఉంది. అందుకే అపొస్తల కార్యాల గ్రంథంలో మనం ఏం చూస్తామంటే, బిగినింగ్ ఏం చూస్తామంటే, గ్రంథాన్ని చదవడం ప్రారంభించడంతో ఈ పిరికి పేతురు ఆడపిల్ల దగ్గర కూడా ప్రభువుని ఒప్పుకోవడం వల్ల కానీ ఈ పేతురు అబ్బా, ఆ శాస్త్రులు ప్రధానులు సమాజ మందిరము చట్టసభల్లో నిలబడి ఎంత రోషంగా మాట్లాడతాడు. ఏంటి చెప్పొద్దా, సువార్త చెప్పొద్దా, ఆయనేమో చెప్పు అంటాడు. చెప్పాలి అంటాడు. మీరేమో చెప్పొద్దు అంటారు. ఆయన మాట వినాలా, మీ మాట వినాలా? చెప్పేది చెప్పేది, చెప్పకుండా ఉండాలి. ఆశ్చర్యం వేసిందట. వాళ్ళ ధైర్యాన్ని చూసి ఆశ్చర్యపడ్డారు, వాళ్ళ పాండిత్యాన్ని చూసి ఆశ్చర్యపడ్డారు. ఆ పేరు పెట్టారు, భూలోకాన్ని తలకిందులు చేశారు. ఎట్టాన్ ఎర్త్ అప్సైడ్ డౌన్, తిప్పేశారు భూలోకాన్ని. అంత గొప్పగా ఉంటుంది ఆ పుస్తక కార్యాల గ్రంథంలో వాళ్ళు చేసిన పరిచర్య. ఏం బాబు, యేసుక్రీస్తు ప్రభు ఉన్నప్పుడు, యేసుక్రీస్తు ప్రభు తిరిగినప్పుడు ఏమో డమ్మీలాగా ఉన్నావు, ఇప్పుడేమో అద్భుతంగా ఉన్నావు, ఏం జరిగిందంటే పెంతుకొస్తు. ఆయన అన్నాడు, బాబు వెళ్ళొద్దు, ఆగండి, మీరున్న స్థలాల్లో ఉండండి, యెరూషలేములో ఉండండి, కనిపెట్టండి, నేను వాగ్దానం చేసిన ఆత్మను పంపిస్తాను, మీరు పైన ఉండి శక్తిని పొందుకుంటారు, మీరు దైవాత్మను పొందుకుంటారు. అప్పుడు మీరు ఎక్కడ దాకా వెళ్తారంటే యెరూషలేము, యూదయ, సమరయ, భూదిగాంతాల వరకు నాకు సాక్షులై ఉంటారు. భూదిగాంతాల వరకు నాకు సాక్షులై ఉంటారు. అపొస్తల కార్యాల గ్రంథం మొదటి అధ్యాయం 4వ వచనం 8వ వచనం ఎంతగా యేసుక్రీస్తు ప్రభు, మీరు చేయరు, ఆయన మీ ద్వారా చేస్తాడు. మీరు చేయలేని వాటిని ఆయన చేపిస్తాడు, మీరు చేయలేని వాటిని ఆయన చేపిస్తారు. సంఘ చరిత్ర చదువుతా ఉంటే, భారతదేశ సంఘ చరిత్ర చదివిన, ప్రపంచ క్రైస్తవ సంఘ చరిత్ర చదివిన, విచిత్రం అనిపిస్తుంది. ఆడపిల్లలు అద్భుతాలు చేశారు, అద్భుతాలు చేశారు. విలేముకేరి జీవితం ఎంత ఆశ్చర్యం అనిపిస్తుందో. రేపు మిషన్ ట్రిప్కి వెళ్తున్నాం కదా, వెళ్ళిన వాళ్ళందరికీ తెలుసు, కొంత ఇన్ఫర్మేషన్ కూడా మనకు తెలుసు. ఆశ్చర్యం అనిపిస్తుంది, నేను ఒక మనిషి చేశాడా, ఇది మనుషులు చేశారా, ఎట్లా చేశారు? హ్యూమన్లీ ఇంపాసిబుల్. 45 భాషల్లోకి ఎట్లా ట్రాన్స్లేట్ చేశారు? చాలా స్మాల్ టీం, చిన్న టీం. అది ప్రాముఖ్యంగా విలియం కేరీ. మనకి ఇంగ్లీష్ సరిగ్గా రాదు, హిందీ సరిగ్గా రాదు, ఈ మూడు లాంగ్వేజ్ల్లో. మన తెలుగు భాష కూడా సరిగ్గా రాదు. అట్లాంటిది బైబిల్ గ్రంథాన్ని ట్రాన్స్లేట్ చేసే లాంగ్వేజ్, బైబిల్ గ్రంథం యొక్క శాంక్టిటీని కాపాడే అంత చక్కటి భాష. ఎట్లా నేర్చుకున్నారు, ఎట్లా చేశారు? చేశారు, చేశారు. భారతదేశ ముఖ చిత్ర మార్పు చెందడంలో దేవుని బిడ్డలు చేశారు. ఎలా చేశారు? అవును, పైనుండి మీరు శక్తి పొందుతారు. ప్రభు నది ప్రియులరా, ఈ ఉదయకాలం నేను జ్ఞాపకం చేయడానికి ఇష్టపడుతున్న మాట ఏంటంటే, శక్తి చేత కాదు, బలము చేత కాదు, నా ఆత్మ చేత అన్నాడు ఆయన జకరియా గ్రంథం 4వ అధ్యాయంలో. నేను లిమిటేషన్స్ ఉన్నాయి, మనం చేయగలిగింది కాదు. ఎస్ఎఫ్జె పరిచర్య చాలా మందికి ఆశ్చర్యం, నాకు ఆశ్చర్యం. ఎట్లాగా వారానికి 2 సంఘాలను కడతారు? సంవత్సరానికి 1 సంఘం కట్టడమే మాకు కష్టంగా ఉంది, వారానికి 2 సంఘాలు ఎట్లా కడుతున్నారు? అవును, శక్తి చేత కాదు, బలం చేత కాదు. జకరియా గ్రంథం 4వ అధ్యాయం 6-7. అప్పుడు ఆయన నాకు ఇట్లాను, జెరుబ్బాబెలు ప్రత్యక్షముగా యెహోవా వాక్కిదే, శక్తి చేతనైనను బలము చేతనైనను కాక నా ఆత్మ చేతనే ఇది జరుగునని సైన్యములకు అధిపతిగా యెహోవా సెలవిచ్చెను. ఆయన తన ఆత్మ చేత ఉపకార్యాలు చేయడానికి ప్రణాళిక కలిగి ఉన్నాడు. ఆత్మదేవుణ్ణి మనం వాగ్దానంగా కలిగి ఉన్నాం, కానీ ఆయన నొచ్చుకుంటాడు. ఆత్మను ఆర్పొద్దు, ఆత్మను దుఃఖపరచొద్దు. ఎందుకు నొచ్చుకుంటాడు, ఎందుకు దుఃఖపడతాడంటే, నీకు కనీసం ఆయన ఉన్నాడన్న స్పృహ లేదు కదా, ఆయన్ని పొందు ఆశ లేదు కదా, ఆయన కావాలన్న ఆశ లేదు కదా. ఆయన స్వరం వినటం, ఆయన నడిపిస్తున్నాడు, ఆయన వద్దు అంటున్నాడు, ఆయన వెళ్ళమంటున్నాడు. ఏదైనా చేయాలంటే ఆయన కృప మీద ఆధారపడాలి. ఆత్మదేవాను నన్ను నింపు, నన్ను పంపు అని అడగాలి. అదేమీ లేదు కదా, అదేమి లేదు కదా. ఇది ఎంత విచిత్రం అంటే, ఇది ఎంత విచిత్రం అంటే, మన చేతిలో పనిముట్లు ఉన్నాయి, మన చేతికి పనిముట్లు ఉన్నాయి, కానీ మన పనిముట్లు లేకుండా పని చేద్దాం అనుకుంటాం. అయ్యే పనులా, అయ్యే పనులా, అద్భుతమైన పనిముట్లు ఉన్నాయి చేయడానికి, మాత్రం మనకు అసలు ఆ స్పృహే లేదు. నా దగ్గర టూల్ ఉంది, ఆ టూల్ ని వాడితే ఈజీగా పని అయిపోతుంది. టూల్స్ ఉన్నాయన్న విషయం మనకు అర్థం కాదే, అవే కృపావరాలు. పరిశుద్ధాత్మ దేవుడు సంఘానికి కృపావరాలు ఇచ్చాడు. ఆ కృపావరాల చేత ఎంత చక్కగా పరిచయం చేయొచ్చు. కాబట్టి ఆయన అందుబాటులో ఉన్నాడు, ఆయన బలమైన కార్యాలు చేస్తాడు. మానవుడు దేవుడు మానవులతో సహవాసం చేయడం దిగొచ్చేశాడు. యోహాను సువార్త అంత ఆశ్చర్యకరమైన మాటలు ఉంటాయి. యోహాను సువార్త 14వ అధ్యాయం, యోహాను సువార్త 14వ అధ్యాయం 16వ వచనంలో మాట్లాడతాడు. 14వ అధ్యాయం ప్రారంభ వచనం, మీరు కలవరపడొద్దు, మీరు అనాథలు కాబోరు, నేను మిమ్మల్ని గాలికి వదిలేయట్లేదు, నేను వెళ్తున్నాను. కానీ 16వ వచనం, నేను తండ్రిని వేడుకొందును మీ వద్ద ఎల్లప్పుడూ ఉండుట కేంద్రలేం చేయండి. నేనైతే 33.5 సంవత్సరాలు, అది 30 సంవత్సరాల తర్వాత నన్ను చూశారు బాప్టిజం తీసుకున్న తర్వాత. జస్ట్ 3.5 ఇయర్స్, బాబు పేతురు, బాబు యోహాన్ 3.5 సంవత్సరాలే. కానీ నేను ఆయన పంపిస్తాను, ఆయన పంపిస్తాను, నేను తండ్రిని వేడుకుంటాను మీ వద్ద ఎల్లప్పుడూ ఉండుటకే. ఇప్పుడు ఉంటాడు, నువ్వు చచ్చేదాకా ఉంటాడు. నీ పిల్లలు చచ్చినా, నీ మనవాళ్ళు చచ్చినా అప్పుడు దాకా ఉంటాడు. యేసుక్రీస్తు ప్రభు 2వ రాకడ వరకు ఉంటాడు, ఎల్లప్పుడూ ఉంటాడు, ఎల్లప్పుడూ ఉంటాడు. దేవుడు మానవునికి ఎంత అందుబాటులోకి వచ్చాడు. ఏదేం తోటలో తెగిపోయింది బంధం, ఏదేం తోటలో తెగిపోయింది బంధం, మరలా బెత్లెహేంపురం ముందు ప్రభు వచ్చాడు. గొప్ప ఆశ, గొప్ప, అది గొప్ప సువార్త. దేవుడు వచ్చాడు, దేవుడు పుట్టాడు, మనుషుల కోసం మనిషిగా వచ్చాడు. పెంతుకోస్ అంతకాండు గొప్ప సంగతి, ఎందుకో సంతకాండు గొప్ప సంగతి. ఆత్మదేవుడు దేవుడిగానే వచ్చాడు, ఆత్మదేవుడు మానవులతో ఎల్లప్పుడూ సహవాసం చేయడానికి వచ్చాడు. 14వ అధ్యాయం 16వ వచనం, మీ వద్ద ఎల్లప్పుడూ ఉండుటకే. ఆయన వేరొక ఆదరణకర్తను అనగా సత్య స్వరూపిగా ఆత్మను మీకు అనుగ్రహించును. లోకం ఆయన చూడదు, ఆయన ఎరుగుదు, గనుక ఆయన పొంద నేరదు. ఆయన ప్రపంచంలోకి వచ్చిన అందరిలోకి ఆయన రాడు, అందరిలోకి ఆయన రాడు, లోకంలోకి ఆయన రాడు, పాపిలోకి ఆయన రాడు. లోకంలోకి వచ్చిన లోకం ఆయన నమ్మదు, ఆయన ఒప్పుకోదు, కంటే రాడు. 17వ వచనం, మీరు ఆయనను ఎరుగుదురు, ఎరగాలి. ఆయన ఎరిగితేనే, ఆయన గురించిన అవగాహనలోకి వస్తేనే, ఆయన గురించి ఆశపడితేనే, ఆయన ఆహ్వానిస్తేనే. మీరు ఆయన ఎరుగుదురు గనుక ఆయన మీతో కూడా నివసించిన. స్తోత్రం. ఏదేనలో మానవుడు దేవుడు కలిసి నివసించారు. నిత్యత్వంలో మానవుడు దేవుని వద్ద నివసిస్తాడు. నేడు పెంతెకొస్త అనుభవం తర్వాత సంఘానికి, సంఘంతో ఆయన నివసిస్తున్నాడు. ఇది ఎంత గొప్ప అనుభవం. విడువని ఆయన దేవుడు వదిలేశాడా మనల్ని, వదిలేశాడా మనల్ని గాలికి వదిలేశాడా? నో, లేదు. ఆయన మీతో కూడా నివసించును. స్తోత్రం. ఆయన మీతో కూడా నివసించును. అంత గంభీరమైన వాగ్దానం అనుకుందో. 2వ మాట, మీలో ఉండును, మీతో ఉంటాడు, మీలో ఉంటాడు, ఎల్లప్పుడూ ఉంటాడు. ఇంకేం కావాలి మనకి, ఇంకేం కావాలి మనకి? నేను నిలబడగలుగుతానా, నేను పాపాన్ని జయించగలుగుతానా, నేను సాతాను మోసాలు తప్పించుకోగలుగుతానా, నేను సువార్త చేయగలుగుతానా, నేను దేవుని సంతోష పెట్టగలుగుతానా? ఆ అన్ని భయాలకు సమాధానం ఆయన పరిశుద్ధాత్మ దేవుడు నీతో ఉంటాడు, నీలో ఉంటాడు. యూ విల్ బి మై విట్నెసెస్, యూ విల్ బి మై మార్టైర్స్. నా కొరకు మీరు నిలబడతారు, నా కోసం నా మీరు నిలబడతారు. శక్తి చేత కాదు, బలము చేత కాదు, నా ఆత్మ చేత, నా ఆత్మ చేత, నా ఆత్మ చేత. ప్రభునంద పిల్లరా, నేను మనకున్న భయాలకి, మనకున్న లిమిటేషన్స్ కి, మన అన్నిటికీ పరిష్కారం, అన్నిటికీ పరిష్కారం పైనుండి శక్తిని పొందుకోవటం, పైనుండి శక్తిని పొందుకోవటం. కాబట్టి యేసుక్రీస్తు ప్రభు మనకిచ్చిన వాగ్దానం అది. యేసుక్రీస్తు ప్రభు మనకిచ్చిన వాగ్దానం. పరిశుద్ధ గ్రంథం ఏమంటుందంటే, యేసుక్రీస్తు ప్రభు జీవితంలో ఆత్మదేవుని యొక్క అవసరత చాలా స్పష్టంగా చూస్తాం, ఇన్వాల్వ్మెంట్ చాలా స్పష్టంగా చూస్తాం. మనకి కూడా ఆయన వాగ్దానం, అద్భుతమైన వాగ్దానాలు మనకున్నాయి, మనకున్నాయి, మనకున్నాయి. యేసుక్రీస్తు ప్రభు గురించిన వాగ్దానాలు యేసయ్య ఎట్లా పుట్టాడు, యేసుక్రీస్తు ప్రభు ఎలా జన్మించాడు, వాక్యం ఏమంటుందంటే ఆయన పరిశుద్ధాత్మ దేవుని వల్ల జన్మించాడు. మత్తయి సువార్త మొదటి అధ్యాయము, మత్తయి సువార్త మొదటి అధ్యాయము, మొదటి అధ్యాయం 20వ వచనం. అతడు ఈ సంగతుల గురించి ఆలోచించుకొని చుండగా, ఇదిగో ప్రభుదూత స్వప్నమందు అతనికి ప్రత్యక్షమై, దావీదు కుమారుడైన యోసేపు, నీ భార్య అయిన మరియను చేర్చుకున్నట్టుకు భయపడకు, ఆమె గర్భం ధరించినది పరిశుద్ధాత్మ వలన కలిగినది. పరిశుద్ధాత్మ దేవుని కార్య, సృష్టిని చేసిన దేవుడు కన్యక గర్భంలో ఆ శిశువును సిద్ధం చేశాడు. పరిశుద్ధాత్మ దేవుని వలన ఆయన జననం. మనం ఎరుగుదాం ఈ మాట లూకాసువార్త మొదటి అధ్యాయము 30వ వచనం. లూకాసువార్త మొదటి అధ్యాయము 30వ వచనం నుంచి మనం చదివితే ప్రాముఖ్యంగా 34, అందుకు మరియా, నేను పురుషుని ఎరగని దానినే, ఇది ఎలాగో జరుగుతుందని చూపుతానుగా. దూత పరిశుద్ధాత్మ నీ మీదకు వచ్చును, సర్వోన్నతిని శక్తి నిన్ను కమ్ముకొనను, గనుక పుట్టబోవు శిశువు పరిశుద్ధుడై దేవుని కుమారుడు అనబడును. పరిశుద్ధాత్మ శక్తి నిన్ను కమ్ముకొనను, పరిశుద్ధాత్ముడు నీ మీదకు వచ్చును, కనుక పరిశుద్ధుడైన ఆ బిడ్డను పొందుకుంటావు. అది యేసుక్రీస్తు ప్రభు యొక్క జననం, భూమి మీదకి రావటం. ఆశ్చర్యం ఏంటంటే మన జననం ఎలాగా, మన జననం ఎలాగా, అమ్మ కడుపులోంచి వచ్చాము. ఆయన అంటాడు, ఆయన అంటాడు, నికోదేముతో మాట్లాడుతున్నాడు, యోహాను సువార్త 3వ అధ్యాయము 3వ వచనం నుంచి మనం చదివితే, యోహాను సువార్త 3వ అధ్యాయము 3వ వచనం నుంచి మనం చదివితే, అందుకు యేసు అతనితో అంటున్నాడు, ఒకడు కొత్తగా జన్మించితేనే గాని అతను దేవుని రాజ్యాన్ని చూడలేడు. అది ఎట్లా ప్రభువా, రెండోసారి అమ్మ కడుపులోకి వెళ్ళి రావాలంటే కాదు కాదు, నువ్వు అనుకున్నట్టుగా జన్మ అనగానే ఒకటే ప్రొసీజర్ కాదు. మొక్కల్లో పిల్లలు పుట్టే విధానం వేరేగా ఉంటుంది, వేరువేరుగా జననాలు ఉన్నాయి. మట్టిలో నుంచి పురుగులు ఎట్లా పుడతాయి, నీళ్ళల్లో చేపలు ఎట్లా పుడతాయి, ఎవరు పుట్టిస్తున్నారు, జననం అనగానే ఒకటే ప్రొసీజర్ కాదు. మీరు కొత్తగా జన్మించాలి, మీరు అనుకున్నట్టు కాదు అది. అది ఎట్లా ప్రభువా, 5వ వచనం, ఒకడు నీటి మూలముగాను ఆత్మ మూలముగాను జన్మించితేనే గాని దేవుని రాజ్యంలో ప్రవేశింపలేడు. ఆత్మ మూలమైన జన్మం, యేసుక్రీస్తు ప్రభు పరిశుద్ధాత్మ దేవుడు వల్ల కలిగాడు. అవును, మనం తిరిగి జన్మించాం. అది ఎట్లా జరిగింది? పరిశుద్ధాత్మ దేవుని వల్ల, పరిశుద్ధాత్మ దేవుని వల్ల. మారు మనసు, రక్షణ అనుభవం పరిశుద్ధాత్మ దేవుని కార్యం. ఆయన చేసే కార్యం, ఆయన చేసే కార్యం. బైబిల్ అంటుంది అసలుకి మనం మారు మనసు పొందటం, మనల్ని మార్చటం మామూలు విషయమా? కూసు దేశస్థుడు తన చర్మాన్ని మార్చుకోగలడా? చిరతపులి తన మచ్చలు మార్చుకోగలదా? ఆహా ఆహా, మార్పు ఎంత కష్టమో, మన బుద్ధి మారడం ఎంత కష్టమో, మన స్వభావం మారడం ఎంత కష్టమో. మన ఆ పతనం అయిపోయిన ఆ స్వభావం మారడం ఎంత కష్టమో. అట్లాంటి పరిస్థితుల్లో నుంచి ఇర్మియా గ్రంథం పదమూడవ అధ్యాయం మాట్లాడుతున్నాడు. 23వ వచనం, కూషు దేశస్థుడు తన చర్మమును మార్చుకునగలడా? చిరుత పులి తన మచ్చలను మార్చుకునగలదా? మార్చుకోనగలిగిన ఎడల చెడు చేయుట కలవాడు పడ మీరును మేలు చెయ్య వల్ల పడును. అది ఎట్లా సాధ్యం కాదు? మీరు మంచోలుగా మారటం అలాగే సాధ్యం కాదు. కూషు దేశస్థుడు రంగు మార్చుకోలేనట్టుగా, చిరుత పులి మచ్చలు మార్చుకోలేనట్టుగా నీ బుద్ధి మారటం అలాగే ఉంటది అని వాక్యం అంటుంది. కానీ మనం మారాం. ఇది ఎట్లా జరిగింది? ఆ మోసపు జీవితం, ఆ పాపపు జీవితం, ఆ నటనా జీవితం మారే. ఇది ఎట్లా జరిగింది? స్వభావం ఎట్లా మారింది? బుద్ధి ఎట్లా మారింది? ఆ స్వభావ పాపం ఎట్లా పోయింది? తీతుకు రాసిన పత్రిక మూడవ అధ్యాయం నాలుగవ వచనం నుంచి మనం చదివితే వాక్యం అంటుంది. మన రక్షకుడైన దేవుని యొక్క దయయు, మానవుల ఎడల ఆయనకున్న ప్రేమయు ప్రత్యక్షమైనప్పుడు, మనము నీతిని అనుసరించి చేసిన క్రియల మూలముగా కాక తన కనికరము చొప్పుననే పునర్జన్మ సంబంధమైన స్నానము ద్వారా పరిశుద్ధాత్మ మనకు నూతన స్వభావం కలగజేయుట ద్వారా మనలను రక్షించను. స్వభావం మారింది, హృదయం మారింది, బంధబారిన హృదయాలు మారాయి, మోసపు హృదయం మారింది, ఒప్పుకునే హృదయం. ఏదేంతవాటిలోకి వచ్చి అడిగాడు, ఏమి తిన్నారా ఏంటి? ఆహా, తిన్నాము అని ఎందుకు చెప్తాడు? సాతాన స్వభావం, తిన్నాము అని చెప్తాడు. నెత్తేయడమే, బ్లేమ్ చేయడమే, బ్లేమ్ షిఫ్టింగ్. ఆమె ఇచ్చింది, ఆమె నువ్వు ఇచ్చావు, నేనెందుకు తిన్నాను? నాకేం తెలియదు. ఎంత సులువుగా బొంకేశాడు. కానీ ఈరోజు మనం చెప్పగలం, అవును ప్రభువా, నేను పాపిని నన్ను క్షమించు, నేను పాపం చేసాను నన్ను క్షమించు. ఆయన మిమ్మల్ని ఒప్పింపజేస్తాడు, పాపమును వచ్చి ఒప్పింపజేస్తాడు, పాపమును వచ్చి ఒప్పింపజేస్తాడు. పరిశుద్ధాత్మ దేవుడు వల్ల నూతన స్వభావం నూతన జన్మ. నేను ముగిస్తున్నా. ఆయన ఎంత నీడు మనకుందో, ఆయన అభిషేకం, ఆయన నింపుదల ఎంత అవసరమో మనకు అర్థమైతే జయ జీవితానికి, విక్టోరియస్ లైఫ్ కి నువ్వు నేను నానా తంటాలు పడాల్సిన పని లేదు. మనం గుర్తిస్తే, ఆ నీడ్ గుర్తిస్తే, ఆ సొల్యూషన్ మనకు అర్థమైతే, ఆ పనిముట్లు మనకు అర్థమైతే, పరిశుద్ధాత్మ దేవుని కార్యాలు మనకు అర్థమైతే, అబ్బా, మన ప్రశ్నలకు సమాధానం దొరికింది, మన గొప్ప జయ జీవితాన్ని అనుభవిస్తాం. అది జ్ఞాపకం చేయడానికి తాపత్రయపడుతున్నాను. అసలుకి యేసుక్రీస్తు ప్రభు కోసం మాట్లాడుతున్న వాక్యాలు అవే. యేసుక్రీస్తు ప్రభు ప్రత్యక్షమయ్యాడు, బాప్తిస్మం తీసుకోవడానికి వచ్చాడు, బాప్తిస్మం తీసుకున్నాడు. మనకి అక్కడ సన్నివేశం ఏం మాట్లాడుతుంది? ఆయన బాప్తిస్మం తీసుకున్నాడు పరిశుద్ధాత్మ దేవుడు పావులు వలె ఆయన మీదకి వచ్చాడు. మానవుడు యేసుక్రీస్తు నరుడు, ఆ యేసుక్రీస్తు నరుడు లోక కార్యమల ఈ కళ్యాణం, లోక కళ్యాణం కొరకు ఇదంతా ఎలా చేయగలిగాడు? దానికి పరిష్కారం, దానికి రీజన్స్ ఏంటో బైబిల్ మాట్లాడుతూ ఉంది. లూకాసు వార్త మూడవ అధ్యాయము 21వ వచనం, ప్రజలందరూ బాప్తీసం పొందినప్పుడు యేసు కూడా బాప్తీసం పొంది ప్రార్థన చేయుచుండగా ఆకాశం తెరవబడి పరిశుద్ధాత్మ శరీరాకారంతో పావురం వలె ఆయన మీదకు దిగి వచ్చెను. పరిశుద్ధాత్మ దేవుడు ఆయన బాప్తీసం తీసుకొని ప్రార్థన చేసుకుంటా ఉంటే, అంటే ఎందుకు ప్రార్థన చేసుకున్నాడు ఆయన? ఆయన తెలుసు, మానవుడు విజయవంతమైన జీవితాన్ని జీవించడానికి రెడీగా ఆయన ఉన్నాడు. మనం అడగడమే, మనం పొందుకోవడమే, మన విధే చూపించడమే తరువాయి. పరిశుద్ధాత్మ శరీరాకారంతో పావురం వల ఆయన మీదకి దిగి వచ్చాడు. ఇదిగో ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన ఎందు నేను ఆనందిస్తున్నా. అవును, ఆత్మదేవుని నింపుదల ప్రియమైన కుమారులుగా మన జీవితాన్ని మారుస్తుంది, పరిశుద్ధులుగా మన జీవితాన్ని మారుస్తుంది. ఆత్మదేవుని యొక్క పొందు మన జీవితంలో గొప్ప ట్రాన్స్ఫర్మేషన్ మనం చూస్తాం. 14వ అధ్యాయము 14వ వచనం, అప్పుడు యేసు ఆత్మ బలముతో గలలేక తిరిగి వెళ్ళెను. 18వ వచనం, ప్రభు ఆత్మ నా మీద ఉన్నది బీదలకు సువార్త ప్రకటించుటకి ఆయన నన్ను అభిషేకించాను, చెరలో ఉన్న వారికి విడుదల, గుడ్డు వారికి చూపు, వెలిగిన వారిని విడిపించటం, ప్రభు హితవస్త్రం ప్రకటించటం, దానికోసమే నన్ను పంపాడు. ఇవన్నీ ఎలా చేశాడు? ప్రభు ఆత్మ నా మీద ఉన్నది. అపొస్తలుల కార్యాల గ్రంథం 10వ అధ్యాయం 38వ వచనం, అదే దనగా దేవుడు నజరేయుడైన యేసు, నజరేతు నుంచి ఏమంచెల్లా వస్తుందా? రాదు. నజరేతు అని పెద్ద టౌనా? కాదు. యేసుక్రీస్తు ప్రభు అమ్మా నాన్న మనకు తెలుసు కదా, అసలు వాళ్ళు పేదలు కదా. అవును, ఏమీ లేదు, ఆ నజరేయుడిని యేసు దగ్గర ఏమి లేదు. కానీ ఏమైనా ఉందంటే 38వ వచనం, దేవుడు నజరేయుడైన యేసును పరిశుద్ధాత్మతోనూ శక్తితోనూ అభిషేకించిననేదే. ఆయన అభిషేకించాడు అన్న మాటకు అర్థమైంది తర్వాత మాట. దేవుడు ఆయనకు తోడై ఉన్నాడు, మానవుడిలోకి దేవుడు వచ్చి నివాసం ఉంటున్నాడు. యేసుక్రీస్తు ప్రభు అనే మానవుడు దేవాలయం అయిపోయాడు. తన శరీరం అనే దేవాలయం కోసం ఆయన మాట్లాడాడు అని రాయబడింది. యేసుక్రీస్తు ప్రభు దేవాలయాన్ని కూల్చేయండి, 3 దినాలు లేపుతానన్న మాట దగ్గర తన శరీరం అనే దేవాలయం కోసం మాట్లాడాడు. దేవాలయం అయిపోయాడు ఆయన. ఎట్లాగా? పరిశుద్ధాత్మ దేవుడు ఆయన నివాసం ఉన్నాడు. దేవుడు నజరేయుడైన యేసును పరిశుద్ధాత్మతోనూ శక్తితోనూ అభిషేకించిననిదే. దేవుడు ఆయనకు తోడే ఉన్నాడు గనుక ఆయన మేలు చేస్తున్నాడు. ఆయన అపవాదిని విడిపిస్తున్నాడు. అపవాది చేత పీడింపబడ్డ వారందరూ స్వస్థపరచుచు సంచరించుచుండేను. ఎంత ఆశ్చర్యకరమైన మాట. యేసుక్రీస్తు ప్రభు ఆత్మను పొందుకొని యేసుక్రీస్తు ప్రభు గొప్ప కార్యాలు చేయగలిగాడు. మరి మనకదే వాగ్దానం. మీరు పైనుండి శక్తి పొందుతారు. పరిశుద్ధాత్మ దేవుడు మిమ్మల్ని నింపుతాడు. పరిశుద్ధాత్మ దేవుని యొక్క దేవుని ద్వారా మీలో ఆత్మ ఫలం, మీలో ఆత్మ వరాలు, ఎంత అద్భుతమైన మాటలు మన కొరకు రాయబడ్డాయో, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం ఎలాంటి మాటలు మన కొరకు రాయబడ్డాయో. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 3:18 3:18 16:17 మీరు దేవుని ఆలయమే ఉన్నారని. అబ్బా మనం దేవాలయమా? అవును, బైబిల్ అది చెప్పింది, మనం దేవాలయమాట. మనమెట్లా దేవాలయం అయ్యాము? దేవుని ఆత్మ మీలో నివసించుచున్నాడని. మీరు అడగడా? మీరు దేవాలయాలు, దేవుడు మీలో ఉంటాడు, దేవుడు మీలో ఉంటాడు, మీరు దేవాలయాలు. ఆ మాట బైబిల్ మాట్లాడుతుంది, ఆ మాట బైబిల్ మాట్లాడుతుంది. 2 కొరింథీయులకు రాసిన పత్రిక 6:6 కొరింథీయులకు రాసిన 2 కొరింథీయులకు 6:16 16:18 మనము జీవము గల దేవుని ఆలయాలమే ఉన్నాం. దేవుని ఆలయాలు, దేవుని నిలయాలు. అందుకు దేవుడు ఇలాగ సెలవిస్తున్నాడు, నేను వారిలో నివసించి సంచరింతును, నేను వారి దేవుణ్ణి ఉందును, వారు నా ప్రజలై ఉందురు, నేను వారిలో నివసించి సంచరిస్తాను. విఆర్ లివింగ్ చర్చ్, విఆర్ లివింగ్ చర్చ్, విఆర్ వాకింగ్ చర్చ్. ఆయన మనతో ఉంటాడు, మనం మనతో పాటు వస్తాడు, మనలో సంచరిస్తాడు. మన దేవుని ఆలయాలు, దేవుని ఆత్మకు నిలయాలు. స్వయం యేసుక్రీస్తు ప్రభు జీవితంలో ఏ గొప్ప కార్యాలు చూడగలిగామో ఆ గొప్ప కార్యాలు మన జీవితంలో చూస్తాము అన్నది యేసుక్రీస్తు ప్రభు తానే మనకిచ్చిన వాగ్దానం, ప్రోత్సాహకరమైన మాట. ప్రభు చెప్పాడు, ప్రభు చెప్పాడు, బాబు మీరు నేను చేసిన కార్యాలు మీరు చేస్తారు, నేను చేసిన కార్యాలు మీరు చేయడం కాదు, నాకంటే గొప్ప కార్యాలు చేస్తారు అబ్బా. ఆయనకంటే గొప్ప కార్యాలు మనం చేస్తామా? చేస్తాము అని ప్రభు చెప్పాడు, చేస్తాము అని ప్రభు చెప్పాడు. ఆయనకంటే గొప్ప కార్యాలు, ఆయనకంటే గొప్ప కార్యాలు. కావున ప్రియులారా, దేవుని వాక్యం మనతో మాట్లాడుతున్న మాటలు వెలుగులో మనకివ్వబడ్డ వాగ్దానం, మనకివ్వబడ్డ వాగ్దానం అర్థమైతే, అర్థమైతే తప్పకుండా, తప్పకుండా మనం ఆత్మదేవుణ్ణి నీడ్ అర్థమైతే రెడీగా ఉంటాం, గొప్ప కార్యాలు చూస్తాం. యోహాను సువార్త 14:12 12:12 ఆ వాగ్దానం మనకుంది. నేను తండ్రి వద్దకు వెలుచున్నాను, నేను చెయ్యి క్రియలు నాయందు విశ్వాసం నుంచి వాడిని చేయను, వాటికంటే మరి గొప్పవి అతడు చేయను, నేను చేసిన వాటికంటే గొప్ప మీరు చేస్తారు. ఆయనకి తక్కువ టైము, మనకి ఎక్కువ టైం. సేమ్ ఆత్మదేవుడు మనకి అందుబాటులో ఉన్నాడు, మనల్ని ఆయనలాగే లోకానికి మేలుగా దేవునిగా వాడుకోవడానికి ఆయన ఇష్టపడుతున్నాడు. మనకు అర్థమైతే, మనకు అర్థమైతే నింపబడతాం, ఆశీర్వాదంగా మార్చబడతాం, అనేక మందికి దేవునిగా మార్చబడతాం. మనకు అర్థమైతే అర్థం అవ్వాలి ఆయన అవసరత అర్థం అవ్వాలి. ద ఫిల్లింగ్ ఆఫ్ హోలీ స్పిరిట్ ఎంత ప్రాముఖ్యమో, ద లీడింగ్ బై ద హోలీ స్పిరిట్ ఎంత ప్రాముఖ్యమో, ద అనౌంటేషన్ ఆఫ్ ద హోలీ స్పిరిట్ ఎంత ప్రాముఖ్యమో అర్థమైతే మనం ఆశపడతాం, లోబడతాం, ఆత్మతో కలిసి పరిచర్య చేస్తాం, ఆత్మదేవుడు నింపుదల్లోకి వచ్చి పరిచర్య చేస్తాం. అనేక మందికి ఆశీర్వాదకరంగా మన జీవితాలు మార్చబడతాయి, మన జీవితాలు మార్చబడతాయి. అది మనకివ్వబడ్డ గొప్ప వాగ్దానం, మనకివ్వబడ్డ గొప్ప వాగ్దానం. ఒక మాట చూపించి ముగిస్తాను. రోమీయులకు రాసిన పత్రిక 8:10 ఎలాంటి గంభీరమైన మాటలు మాట్లాడుతుందంటే, రోమీయులకు రాసిన పత్రిక 8:10 ఎలాంటి గంభీరమైన మాటలు వాక్యం మాట్లాడుతుందంటే, ప్రతి మాట ఆశ్చర్యం. 8:2 క్రీస్తు యేసు నందు జీవమునిచ్చు ఆత్మ యొక్క నియమము పాప మరణముల నియమం నుంచి నన్ను విడిపించెను. పాపం నుండి, మరణము నుండి, పాప స్వభావం నుండి దేవుడికి దూరమైపోయిన పరిస్థితుల నుంచి, అన్నిట్లో నుంచి ఆత్మదేవుడు నన్ను విడిపించాడు. క్రీస్తు యేసు నందు జీవమిచ్చు ఆత్మ ఆయన నియమం నన్ను విడిపించాను, నన్ను విడిపించాను. 9వ వచనం, దేవుని ఆత్మ మీలో నివసించి ఉన్న ఎడల మీరు ఆత్మ స్వభావం గలవారే గాని శరీర స్వభావం గలవారు కారు. పాప నియమం నుంచి విడిపించాడు, ఆత్మ స్వభావం ఆయన పరిశుద్ధుడు, పరిశుద్ధ స్వభావం ఆయన, పాపం ఒప్పుకోడు, పాపం అసహించుకునే స్వభావం, స్వభావం మారిపోయింది, స్వభావం మారిపోయింది. 11వ వచనం, ఆశ్చర్యమైన మాట, మృతుల్లో నుంచి యేసును లేపిన వాడిని ఆత్మ మీలో నివసించిన ఎడల మృతుల్లో నుంచి క్రీస్తు యేసును లేపిన వాడు చావునకులోనైన మీ శరీరాలను కూడా మీలో నివసించుచున్న తన ఆత్మ ద్వారా జీవింపచేయును. యేసుక్రీస్తు ప్రభు సమాధి చేయబడ్డాడు, సమాధి కూతులు తిరిగి లేచాడు ఆయన మహిమా శరీరంతో. వాక్యం అంటుంది, మృతుల్లో నుంచి యేసును లేపిన వాడిని ఆత్మ మిమ్మల్ని కూడా చావునకు లోనైన మీ శరీరాలను కూడా లేపుతాడు. ఎంత గొప్ప వాగ్దానం! ఎందిన ఎముకల లోయ, నరపుత్రుడా దైవాత్మ వచ్చినట్టుగా ప్రవచించు. ఆయన వచ్చాడు, గొప్ప సమూహం అయిపోయింది. ఎముకల లోయ, ఎముకల లోయ గొప్ప సైన్య సమూహం అయిపోయింది. కవులందు పిల్లరా, మన సొంత శక్తి చేత, మన తెలివితేటల చేత, మన సొంత బలం చేత ఏమీ చేయలేం, ఏమీ చేయలేం. కానీ వాక్యం అంటుంది, మొదటి యోహాను పత్రిక 4వ అధ్యాయం 4వ వచనం, మీలో ఉన్నవాడు లోకంలో ఉన్నవాడు కంటే గొప్పవాడు గనక మీరు జయిస్తారు. సాతాన్ని కూడా ఓడిస్తారా? అవును, అవును. ఎట్లాగా? ఆయన మీలోకి వస్తున్నాడు. మీలో ఉన్నవాడు లోకంలో ఉన్నవాడు కంటే గొప్పవాడు. ప్రభునందు పిల్లారా, ఈ దైవాత్మను గురించిన వాగ్దానం మనకి ఆయన ఈ సంవత్సరం మాట్లాడాడు. అందుబాటులోనే పరిశుద్ధాత్మ దేవుని కార్యాలున్న స్పెసిఫిక్ గా మాట్లాడుతున్నాడు కాబట్టి నేను వ్యక్తిగతంగా నేను కోరుకునేది ఏంటంటే, ఎవరికి వాళ్ళమే ఆమె ఫిల్డ్ విత్ ద హోలీ స్పిరిట్, ఆమె లీడింగ్ బై ద హోలీ స్పిరిట్. చెక్ చేసుకోవడం లేదు, లోపాలు ఉన్నాయి, బలహీనతలు ఉన్నాయి, లేదు చెప్పేది ఒకటి చేసేది ఒకటి అన్నది గ్రహింపుకి వస్తే, యు నీడ్ ద ఫిల్లింగ్ ఆఫ్ ద హోలీ స్పిరిట్. తప్పకుండా దేవుడు నింపుతాడు. ఈ లేఖనాలు పట్టుకొని ప్రభు నాకు జయ జీవితాన్ని ఇవ్వండి అని ఆశతో ప్రార్థన చేద్దాం. ఆయన వాగ్దానం చేసింది నీలోకి రావడం కోసం, ఈ లోకంలోకి చాగిపోవడం కోసం కాదు. నేను వెళ్ళిపోతే మీకు ప్రయోజనం, వెళ్ళకపోతే ఆయన రాడు, వెళితే ఆయన పంపిస్తాను, ఆయన వస్తే మిమ్మల్ని నడిపిస్తాడు, మిమ్మల్ని నడిపిస్తాడు. గొప్ప జయ జీవితాన్ని మనం అనుభవించగలుగుతాం. ఈ మాటలు ప్రభు మన వెనుకల్లో ఫలింపు చేయను గాక. ఆమేన్.